మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నా. కొద్ది సమయం నీ వాక్యమును ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఈ దినము మాకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఉండినట్లు సహాయం చేయండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించండి, బలపరచండి, సరిచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గత కొన్ని దినాల నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ కొరింథీ పత్రికలో మొత్తం 16 అధ్యాయాలు ఉన్నాయి. 16 అధ్యాయాల్ని మనం రెండు భాగాలుగా విభజించుకున్నాం. 1 నుంచి 6 అధ్యాయాల వరకు ఒక భాగము పౌలు దృష్టికి వచ్చిన సమస్యలను గూర్చినటువంటి వివరణ, 7 నుంచి 16 వరకు రెండవ భాగము కొరింథీ వారు రాసిన ప్రశ్నలకు జవాబులు. ఈ రెండు విభజనల్లో మనం మొదటి విభజన 1 నుంచి 6 అధ్యాయాల వరకు పౌలు దృష్టికి వచ్చిన సమస్యలను గురించినటువంటి వివరణ అనేటువంటి దాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అందులో గత వారాల్లో మనం 1 అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు ధ్యానం చేసుకున్నాం. 1 నుంచి 9 వచనాల వరకు పరిచయ మాటలు, ఆ పరిచయ మాటల్లో సంఘమునకు ఇవ్వబడినటువంటి ఆధిక్యతలు, అనేకమైన విషయాలు మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు మనము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని చూద్దాం. 10వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్నటువంటి ఈ భాగంలో సంఘంలో చీలికలు మనం చూస్తున్నాం. సంఘంలో చీలికలు, వాస్తవానికి 1వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు పరిచయ మాటలు, 1వ అధ్యాయం 10వ వచనం నుంచి 4వ అధ్యాయం 21వ వచనం వరకు సంఘంలో ఉన్నటువంటి చీలికల గురించి మనం ధ్యానం చేస్తాం. 1వ అధ్యాయం 10వ వచనం నుంచి 4వ అధ్యాయం 21వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో సంఘం యొక్క సంఘంలో చీలికలు. అయితే అందులో మొదటిది 1వ అధ్యాయం 10వ వచనం నుంచి 17వ వచనం వరకు 4 వర్గములు అనే అంశాన్ని మనం చూస్తాం. 4 వర్గములు. కాబట్టి ఈరోజు మనం 1వ అధ్యాయం 10 నుంచి 17వ వచనాల వరకు మనం ధ్యానం చేద్దాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు, ప్రభువైన యేసు క్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజించబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు శిలువ వేయబడినా? పౌలు నామమున మీరు బాప్తీస్మము పొందితిరా? నా నామమున మీరు బాప్తీస్మము పొందితిరని ఎవరైనా చెప్పకుండానట్లు క్రిస్పూకునకును గాయూకును తప్ప మరి ఎవరికి నేను బాప్తీస్మమియ్యలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్తెఫను ఇంటి వారికి బాప్తీస్మం ఇచ్చి తిని, వీరికి తప్ప మరి ఎవరికైనను బాప్తీస్మం ఇచ్చి తినేమో నేను ఎరుగను. బాప్తీస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాత్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఇక్కడ క్లయో ఇంటి వారి వలన పౌలుకు తెలియవచ్చినటువంటి కొన్ని సమస్యలను గురించి పౌలు వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. క్లయో కొరింథీ సంఘంలో ఒక సహోదరి. ఆమె ఇంటి వారు ఎఫెసు వెళ్ళినప్పుడు పౌలును కలిసి సంఘంలో ఉన్న సమస్యలను గురించి తెలియచేశారు. ఆ సమస్యల్లో మొదటి సమస్య ఏంటంటే విశ్వాసుల మధ్య కలహములున్నాయట. కలహములు, విశ్వాసుల మధ్య ఏమున్నాయి? కలహములున్నాయి. కలహములు, దీన్నే మనము గొడవలు అని కూడా మనం అనొచ్చు. లేకపోతే ఇద్దరు మధ్య చిచ్చు పెట్టేవాడు. ఈ గొడవలు, ఇద్దరు మధ్యలో చిచ్చు పెట్టేవాడు, ఇద్దరు మధ్యలో గొడవలు పుట్టించేవాడు, కలహములను పుట్టించేవాడు, వానికి బైబిల్ గ్రంథంలో ఇవ్వబడిన పేరేంటంటే సామెతల గ్రంథము 26:21 చదివితే అక్కడ వానికి ఒక పేరు ఇవ్వబడింది. వాని పేరు కలహప్రియుడు. కలహప్రియుడు వీడు కలహములు పుట్టిస్తుంటాడు, ఇద్దరి మధ్యలో విభేదములను కలిగిస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు, సంస్థలో ఉంటారు, సమాజంలో ఉంటారు. వీళ్ళు ఎప్పటికీ కూడా చాలా ప్రమాదకరమే. వీరిని ఎలా ఐడెంటిఫై చేయొచ్చంటే అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్తూ ఉంటారు. ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ప్రతిసారి వాడిట్ట వీడిట్ట వాడట్ట అని కంప్లైంట్ చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు నువ్వు మొట్టమొదటిగా ఎవరైతే చెప్తున్నారో వాని గురించి ఆలోచన చేయాలి. నువ్వేమనుకుంటావంటే అబ్బా ఈ వ్యక్తి ఎంత మంచోడు, వాళ్ళందరి గురించి నాకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తున్నాడు అని నువ్వు అనుకుంటావు. నీతో అన్ని విషయాలు షేర్ చేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ మాట్లాడేవాడు ఫస్ట్ పర్సన్, వినే వ్యక్తి నువ్వు సెకండ్ పర్సన్, కానీ నీకు ప్రతిరోజు థర్డ్ పర్సన్ గురించి చెప్తా ఉన్నాడు, థర్డ్ పర్సన్ లేనప్పుడు. ఇప్పుడు విషయం ఏంటంటే వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి నీ దగ్గర చెప్పిన వ్యక్తి నువ్వు లేనప్పుడు నీ గురించి ఇంకొకరి దగ్గర చెప్పడానికి గ్యారంటీ ఏంటి? అందుకోసమే ఇలా ఇతరుల గురించి ఇంకొకరి దగ్గర నెగిటివ్ గా చెప్పే వాళ్ళలారా మీరు కూడా ఏమని ప్రశ్నించుకోవాలంటే, అరే వాళ్ళు లేనప్పుడు నేను వాళ్ళ గురించి వీళ్ళ దగ్గర నెగిటివ్ గా చెప్తుంటే అసలు రేపటి దినమున ఈ వ్యక్తి నన్ను నమ్ముతాడని గ్యారంటీ ఏంటి? ముందు నువ్వు నమ్మకత్వాన్ని కోల్పోతావు తెలుసా, జనాలు నిన్ను నమ్మరిక. వాళ్ళ గురించి లేనప్పుడు వీళ్ళ గురించి నా దగ్గర చెప్పగలిగిన వాడు లేను లేనప్పుడు నా గురించి ఇంకొకరి దగ్గర చెప్పడానికి గ్యారంటీ ఏంటి అని నీ మీద ఒక అపనమ్మకము కలుగుతుంది. అలాంటి పేరు నువ్వు కూడా ఎప్పుడు సంపాదించుకోకూడదు. చూడండి, ప్రతి వ్యక్తిలో ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఉంటుంది. వీలైతే నీకు చేతనైతే ఆ వ్యక్తి గురించి పాజిటివ్ మాట్లాడు, నెగిటివ్ మాట్లాడద్దు. ఒకరు నెగిటివ్ మాట్లాడాలనుకుంటే నేరుగా ఆ వ్యక్తి దగ్గరికే వెళ్ళి సహోదరుడా నీలో ఈ నెగిటివ్ ఉంది సరిచేసుకొని ప్రేమతో చెప్పు, విమర్శనాత్మకంగా కాదు. కాబట్టి ఇక్కడ ఈ కొరింది సంఘంలో ఇలాంటి కలహములు పుట్టించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదే సామెతల గ్రంథం 22:10 ఉంటుంది, ఇలాంటి సంఘంలో కలహములు పుట్టించేటువంటి వారి వలన సంఘానికి అది ప్రమాదం. ఓకే, కాబట్టి అక్కడ ఏమనుంటుందంటే అసలు ఇలాంటి వాణిని బయటకు పంపించి వేయడమే శ్రేయస్కరము అని ఉంటుంది. కలహములు పుట్టించే వాణిని బయటకు పంపించేయడమే శ్రేయస్కరము. ఎందుకని? కలహములు పుట్టించే వాని వలన సంఘానికి ప్రమాదమే, సంస్థకు ప్రమాదమే. ఇలాంటి వాళ్ళు ప్రతి సంఘంలో ఉంటారు, ప్రతి సంస్థలో ఉంటారు, ప్రతి ఇంటిలో కూడా ఉంటారండి. ఇంటిలో కూడా ఉంటారు. ఇంటిలో కూడా ఒకళ్ళకొకళ్ళ మధ్యలో వీళ్ళు చిచ్చు పెడతా ఉంటారు, కలహములు పుట్టిస్తూ ఉంటారు. వీళ్ళు అబద్ధాలు చెప్తారా? ఏం అబద్ధం చెప్పరు, నిజాలే చెప్తారు. అక్కడ చెప్పిన మాటలు ఇక్కడికి తీసుకొచ్చి నేరుగా చెప్తారు. కానీ వీళ్ళు ఆలోచన చేయరు, నేను ఇలా చెప్పడం వల్ల వీళ్ళిద్దరి మధ్యలో కలహములు పుడతాయా, సమాధానం పుడుతుందా అని ఆలోచించేయరు. వాళ్ళకి ఐంగిత జ్ఞానం ఉండదు. మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే, మనము ఒకవేళ థర్డ్ పర్సన్ గురించి సెకండ్ పర్సన్ దగ్గర చెప్పాలి అనుకున్నప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం పుట్టించే విధముగానే మన మాట తీరు ఉండాలి. కానీ మనం చెప్పేదాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు కలగకూడదు. అది భార్యాభర్తల మధ్యలో కానీ, అత్తాకోడళ్ల మధ్యలో కానీ, లేకపోతే తోడికోడళ్ల మధ్యలో కానీ, చెప్పారు కదా కొన్ని సమయాల్లో కుటుంబంలోనే ఉంటారు, కుటుంబంలోనే ఉంటూ కలహములు పుట్టిస్తుంటారు. ఇలాంటి వాళ్ళు సంఘానికి కుటుంబానికి చాలా ప్రమాదం. అలాంటి వాళ్ళు మీ మధ్యలో ఉంటే మీరు జాగ్రత్త పడండి. ఒకవేళ అలాంటి వ్యక్తి నీవే అయితే నిన్ను నువ్వు సరిచేసుకోవడానికి ఈరోజు నువ్వు ప్రయత్నం చేయి. ఎందుకంటే సామెతల గ్రంథం 22:10 చెప్పబడుతుంది, ఇలాంటి వాడిని బయటికి పంపించేయడమే శ్రేయస్కరం. వీళ్ళని ఎంత దూరంగా ఉంచితే అంత శ్రేయస్కరం. సో క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఉన్న సమస్యలు ఏంటి అని అంటే, ఒకటి కక్షలు ఉన్నాయి, రెండోది కలహములున్నాయి, మూడోది విభజనలు విభేదములు ఉన్నాయి. ఓకేనా? సో ఒకటి కలహముల గురించి మనం కొన్ని విషయాలు ఇప్పుడు మనం ధ్యానం చేశాం. రెండోది కక్షలు ఉన్నాయంట వీళ్ళ మధ్యలో. కలహములు పెరిగితే ఏమవుతుందంటే కక్షలు వస్తాయి. కక్షలు అంటే మనకు తెలుసు, ఇప్పుడు ఇంకా రెవెంజ్ తీర్చుకోవడం అనమాట. వాడి మీద మనస్సులో పెట్టుకుంటాము, ఎందుకంటే ఆల్రెడీ నీకు ఫస్ట్ పర్సన్ వచ్చి థర్డ్ పర్సన్ మీద చాలా కలహాలు చెడ్డ విషయాలు చెప్పాడు కదా. వీటన్నిటిని మనసులో పెట్టుకోవడం వల్ల నీకేమవుతుందంటే వాని మీద కక్ష పెరుగుతుంది. కక్ష ఏం చేస్తుందంటే వాని మీద పగ తీర్చుకునే విధంగా, కక్ష తీర్చుకునే విధంగా నువ్వు ఏదో ఒక రీతిగా అటాచ్ చేయడం అనేటువంటిది ప్రారంభించబడుతుంది. సో తెలియకుండానే నీకేమవుతుందంటే నీ హృదయంలో ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది. ఇంకా కంప్లీట్ గా వాళ్ళని పక్కన పెట్టేస్తావు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అని సెలవిస్తుంది. ఈ ఆజ్ఞకు నువ్వు దూరం అయ్యేటట్లు ఈ కక్షలు చేస్తాయి. ప్రతి ఒక్కరితో సాధ్యమైనంత వరకు సమాధానముగా ఉండుడే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యానికి నిన్ను లోబడనియకుండా కక్షలు నిన్ను ఓవర్టేక్ చేస్తాయి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అసలు ఎందుకు ఇక్కడ కొరింథీ సంఘంలో వచ్చిన సమస్య ఏంటి అంటే, అసలు అతి ప్రధానమైనటువంటి సమస్య విభజనలు. ఈ విభజనల కారణమే కలహములు, దాని యొక్క ప్రతిఫలమే కక్షలు. ఇంతకు ఈ విభజనలు ఏంటి? ఒక లేచి అన్నాడు, నేను పౌలుకి సంబంధించిన వాడను అని అన్నాడు. ఇంకొకడు అన్నాడు, ఓహో అయితే నేను కేఫాకు సంబంధించిన వాడును అన్నాడు. ఇంకొకరు లేచి, అయితే నేను పౌలుకి సంబంధించిన వాడిని కాదు, నేను కేఫాకు సంబంధించిన వాడిని కాదు, మా అయ్య గారు అపోల్లో అని అన్నాడు. ఇంకొకరు లేచి, అరే మీరు పౌలు కేఫా అపోల్లో అంటారేంటి, అసలు క్రీస్తు కదా మన కోసం ప్రాణం పెట్టింది, కాబట్టి నేను క్రీస్తు వాడను అని అన్నాడు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ విభేదములు సంఘములో ఎవడో ఒకడు పుట్టించాడు, ఫస్ట్ ఒకడు రేజ్ చేశాడు. ఐ బిలాంగ్స్ టు పౌల్, నాకు పౌలు సువార్త చెప్పాడు, నాకు పౌలు బాప్తిస్మం ఇచ్చాడు, లేకపోతే పౌలు వల్లనే నేను సంఘంలోకి వచ్చాను అని. ఇంకొకడు, లేదు అట్లయితే నేను కేఫా వచ్చినప్పుడు, కేఫా వార్త విన్నప్పుడు నేను రక్షించబడ్డాను, కాబట్టి ఐ బిలాంగ్స్ టు కేఫా. అపోల్లోని మనం ఎఫెసీ సంఘానికి సువార్త మొట్టమొదటిగా తీసుకెళ్లిన వ్యక్తిగా మనం చూస్తాం. అయితే అపోల్లో ఎఫెసీకి వెళ్ళినప్పుడు బాప్తీస్మం ఇచ్చి యోహాను ప్రకటించిన సువార్త తప్ప యేసుక్రీస్తు యొక్క శిలువ మరణముల గురించి అపోల్లోకు తెలీదు. అప్పుడు అకుల్లా ఆఫీస్కి వెళ్ళాను, అపోల్లోను కూర్చోబెట్టి పూర్తి వివరణ అతనికి సరైన బోధ చేసి అతన్ని పంపించేస్తారు. అటు తర్వాత మరలా పౌలు వచ్చి పౌలు వారికి స్థిరమైనటువంటి పునాది వేసి కొరింథీ ప్రాంతంలో సంఘాన్ని స్థాపిస్తాడు, ఈవెన్ ఎఫెసీ ప్రాంతంలో కూడా. సో కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకోండి, ఇది ఈ రోజు మనం చాలా న్యాచురల్ గా మన సంఘాల్లో మనం చూస్తా ఉన్నాం. ప్రజలు కొట్టుకుంటున్నారు ఏమనంటే, నేను క్రీస్తు వాడను అని కాదు, నేను పలాని అయ్యగారికి సంబంధించిన వాడిని, నేను పలాని అయ్యగారికి సంబంధించిన వాడిని. వీ కెన్ హ్యావ్ స్పిరిచువల్ మెంటర్ బట్ నాట్ స్పిరిచువల్ గాడ్. మనకి స్పిరిచువల్ మెంటర్ ఉండొచ్చు, మనకి ఆధ్యాత్మికంగా మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి, మనల్ని ప్రోత్సాహపరుస్తున్నటువంటి నాయకుడు సహోదరుడు ఉండవచ్చు, తప్పులేదు. కానీ వారిని మనం దేవుళ్ళుగా కొలవడం, లిటరల్ గా మనం వాళ్ళు దేవుళ్ళు అని చెప్పం, కానీ మన ప్రవర్తన మాత్రం అలాగే ఉంటుంది. నన్ను క్షమించండి, నేను డైరెక్ట్ గా ఒక పేరుని మెన్షన్ చేస్తున్నాను తప్పని పరిస్థితిలో. అదేంటంటే, ఈరోజు ఒక టీం ఉంది, ఆ టీం ని హూ ఆర్ యూ అని అంటే వీఆర్ క్రిస్టియన్స్ అని చెప్పరు వాళ్ళు. దే ఆర్ క్రిస్టియన్సే, వాళ్ళు ఫాలో అయ్యేది క్రిస్టునే, కానీ వాళ్ళు వీఆర్ క్రిస్టియన్స్ అని అనరు. మరి ఏమంటారంటే వీఆర్ ఓఫీరిస్ట్ అని అంటారు, వి బిలాంగ్స్ టు ఓఫీర్ అని అంటారు. చూసారా, ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి చర్యో, ఒక వ్యక్తిని వెంబడించటం. వీళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ అయ్యగారిని లేకపోతే వాళ్ళ నాయకుణ్ణి ఏమన్నా అన్నారనుకోండి, క్రీస్తునేమన్నా అన్నా కానీ వీళ్ళకు రోషం రాదు, కానీ
బైబిల్ ఏమన్నా అన్నా వీళ్ళకి రోషం రాదు, కానీ వాళ్ళ అయ్యగారిని ఏమన్నా అంటే మాత్రం రోషం పుడుచుకొస్తుంది. వారి కోసం బెదిరింపులకు దిగుతారు, అవసరమైతే కొట్టడానికి దాడులు చేయడానికి కూడా, వాళ్ళ గురించి చెడుగా మరి సోషల్ మీడియాలో ప్రకటించడానికి కూడా వెనుకు తిరగరు. వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ అయ్యగారులను ఒక దేవుళ్ళుగా కొలుస్తా ఉన్నారు. వి బిలాంగ్స్ టు హిమ్ అని చెప్పుకుంటారు. నేను చిన్నప్పుడు అంటే అప్పుడే నేను బైబుల్ కాలేజ్ లో ప్రారంభించాను. గుంటూరు ప్రాంతంలో గాస్పల్ ఫర్ ఏషియాకి సంబంధించిన బిలీవర్స్ ఒకసారి అక్కడ మేము కొన్ని బుక్స్ ప్రాక్టికల్ వర్క్ లో బుక్స్ సేల్ చేయాల్సి ఉంది. మమ్మల్ని అందరినీ కూడా ఐ థింక్ అది నాకు కరెక్ట్గా తెలియదు పెద్ద కాకనే చిన్న కాకనే మమ్మల్ని అక్కడికి పంపించారు. అక్కడ లక్షల మంది జనాలు తండోపతండాలుగా వస్తా ఉన్నారు. లిటరల్ గా నేను అది చూసి మొదట చాలా సంతోషించాను, కానీ అక్కడ జరుగుతున్నటువంటి చర్యలను చూసి నేను చాలా చాలా దుఃఖపడ్డాను. అక్కడ బయట ఫోటో స్టాల్ లో ఫోటోలు అమ్ముతా ఉంటారు. ఒకవైపు నుంచి చూస్తే యేసు ప్రభు ఉంటాడు, ఇంకో వైపు నుంచి చూస్తే దేవదాస్ అయ్య గారు కనపడుతుంటారు. ఏం చేశారు ఆటోమేటిక్ గా తెలియకుండానే దేవదాస్ అయ్య గారిని దేవుడు చేశారు. దేవదాస్ అయ్య గారు ఎలాంటి వారు నాకు తెలీదు, నేను చూడలేదు, ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు నేను పుట్టలేదు. సో కానీ ఈరోజు ఆయన్ని వెంబడిస్తున్నటువంటి వాళ్ళు ఆయన్ని తెలియకుండానే ఈక్వల్ టు జీజస్ చేశారు. మీటింగ్స్ లో ఈవెన్ సంఘంలో కూడా ఆయన కొరకు ఒక ప్రత్యేకమైన చైర్ నుంచుతారు, ఎందుకంటే ఆయన వచ్చి అడుగు కూర్చుంటాడని. ఇది ఎంత మూర్ఖత్వం, ఎంత అవివేకత్వం! ఇక్కడ నాయకులు తప్పు కూడా ఉంది. చాలా మంది నాయకులు ఏం చేస్తారంటే వాళ్ళు క్రీస్తుని వెంబడించేటువంటి క్రీస్తుకు శిష్యులుగానే కాకుండా వాళ్ళకు శిష్యులుగా మలుచుకుంటుంటారు నాయకులు. వాళ్ళు కొంతమంది తెలిసి తప్పు చేస్తారు, కొంతమంది తెలియకునే ఈ తప్పు చేస్తూ ఉంటారు. మనల్ని వెంబడించేటువంటి వాళ్ళు లేకపోతే మన వెనకాల వస్తున్నటువంటి వాళ్ళు క్రీస్తు కోసం ప్రాణం పెట్టే విధంగా ఉండాలి, కానీ మన కోసం కాదు, మన కోసం ఏమన్నా చేసే విధంగా కాదు. ఇలాంటి పొరపాటు నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు, వాస్తవానికి ఈరోజు మా పేరు కేర్ మిషన్, బట్ మాది ఇంతకు ముందు యూత్ గాస్పల్ టీమ్. మా యూత్ గాస్పల్ టీమ్ లో చాలా మంది యవనస్తులు నా వెనకాల ఉండేవాళ్ళు, నేను ఏ మీటింగ్ ఏర్పాటు చేసినా కానీ ఏ టు జెడ్ అసలు మొత్తం ఒక వాళ్లే, నాకు సంబంధం లేదు. తమ్ముడు పలానా మీటింగ్ చేద్దారా అంటే చాలు, ఏ టు జెడ్ మొత్తం చూసేసేవాళ్ళు, టక 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 అన్ని ఏర్పాట్లు చేసేవాళ్ళు. సో మేము అక్కడికి వెళ్ళి ఆ యూత్ రిట్రీట్స్ లో చక్కగా వాక్యం చెప్పి వాళ్ళని బలపరిచి వస్తా ఉన్నాం, బాగుంది. కానీ తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే అసలు నా వెనకాల ఉన్న టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేనికోసం చేస్తున్నారు అని పరిశీలన చేస్తే నా వెనకాల ఉన్న వాళ్ళెవ్వరికి కూడా ది డోంట్ హ్యావ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. వాళ్ళు కొంతమందికి రక్షణ కూడా లేదు, కానీ సువార్త పనులు అన్ని చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారు ఇలా అంటే అజన్న చెప్పాడు కాబట్టి, అజన్న చేయమన్నాడు కాబట్టి, అంటే అజన్న మీద ఉన్నటువంటి గౌరవం, అజన్న మీద ఉన్నటువంటి ప్రేమ. అజన్న పనిచేస్తున్నాడు, సువార్త పనిచేస్తున్నాడు, అజన్నకు మనం ఏదో ఒక రీతిగా సహకరించాలి. అది నాకు అర్థమైన తర్వాత నా గుండెలు దబేరమని పేరిపోయాయి, భయపడిపోయాను నేను. ఓ మై గాడ్, వీళ్ళు అన్ని పనులు చేస్తున్నారని నేను సాటిస్ఫై అయ్యానే, కానీ అజన్న కోసం చేస్తున్నారని నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇతరులకు సువార్తను ప్రకటిస్తున్నాం, కానీ మన పక్కనున్నటువంటి వాళ్ళు మనం పట్టించుకోలేకపోయామే అని చింతపడ్డాను. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు. మనుషుల్ని వెంబడించే వాళ్ళు మనుషుల కోసం చేసేవాళ్ళు. నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నాను. ఒకవేళ ఎస్ఎఫ్జేలో కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మహేష్ సార్ని సంతృప్తి పరచాలని, మహేష్ సార్ మెప్పు పొందాలని, ఆయన మిమ్మల్ని చూసి పొగడాలని ఆయన కోసం వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ఎస్, సారు మనకి ఒక మెంటర్ అయి ఉండవచ్చు, హీఈస్ ఎ గుడ్ స్పిరిచువల్ లీడర్, ఓకేనా? ఆయన మిమ్మల్ని ఎవరి దగ్గరకు నడిపిస్తున్నాడు? క్రీస్తు దగ్గరకు నడిపించాలని ఆయన ప్రయాసపడుతున్నాడు. సో కాబట్టి ఒకవేళ ఆయన మీకు ఏ పని చెప్పినా మీరు ఆ పని చేసినా మహేష్ సార్ చూడాలని, మహేష్ సార్ మిమ్మల్ని మెచ్చుకోవాలని, ఆయన దగ్గర మీరు పొగడ్తలు మెప్పులు పొందుకోవాలని చేయొద్దు. క్రీస్తు కోసం చేయండి, క్రీస్తు మిమ్మల్ని మెచ్చుకోవాలని, క్రీస్తు మిమ్మల్ని పొగడాలని. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎస్ఎఫ్జె దేనికోసం ప్రయాసపడుతుంది? ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక పరిపక్వత కొరకు. మరి అసలు ఆధ్యాత్మిక పరిపక్వత లేకుండా నువ్వు అన్ని పనులలో యాక్టివ్ గా ఉన్నావు అనుకో, ఏమైనా ప్రయోజనం ఉందా? ఏం ప్రయోజనం లేదు. నీలాంటి వాళ్ళు ఎస్ఎఫ్జేలో ఉండడం కంటే మీలాంటి వాళ్ళు బయటకు వెళ్ళిపోవడమే క్షేమం. ఐఎమ్ సారీ టు సే దిస్. ఒకవేళ మీరు ఎవరైనా ఇలాంటి కలహాలు పుట్టించే వాళ్ళు ఉన్నారా, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారా, మీ వలన ఎస్ఎఫ్జేకి ప్రమాదమే కానీ మీ వలన ఎస్ఎఫ్జేకి క్షేమం కాదు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, అలా ఉంటే మనం మనం సరి చేసుకుందాం. మనుషుల్ని చూడాలని మనం ప్రయత్నం చేస్తే అది మనకు ప్రమాదకరమే, అది సంస్థకు కూడా ప్రమాదకరమే. కాబట్టి మనం క్రీస్తు కోసం చేయాలి, ఏం చేసినా కానీ. క్రీస్తు మనల్ని మెచ్చుకోవాలి, క్రీస్తు మనల్ని పొగడాలి. చూడండి, ఇక్కడ కొరింది సంఘములో ఎవరికి వాళ్ళు ఈ విధముగా విభేదములను కలిగించుకొని మేము వి బిలాంగ్స్ టు హిమ్ అని చెప్పుకుంటా ఉన్నారు. దీని వలన సంఘములో ఆటోమేటిక్ గా కలహములు ప్రారంభించబడ్డాయి. ఈ కలహములు ఎక్కడికి దారి తీశాయంటే కక్షలు. ఈ కక్ష ఎలా ఉంటుందో తెలుసా? బహుశా ఒకరినొకరు చంపుకోరు, ఒకరినొకరేం చంపుకోరు, ఒకరినొకరేం కొట్టుకోరు, కానీ ఈ సంఘంలో కక్షలు ఎలా ఉంటాయంటే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అవకాశం ఇది ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఏరా నీ పిల్లలు అలా ఉన్నారు, నీ పిల్లలకి సరి చేసుకోరా, బుద్ధి చెప్పడం తెలియదా నీకు అని చెప్పి ఒక మంచి సలహా ఇచ్చామనుకో, వాళ్ళు దాని సలహాలాగా తీసుకోరు, వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. నీ బిడ్డలు ఎప్పుడైనా తప్పు చేయకుండా ఉంటారా, అప్పుడు చెప్తా నీ పని. చూసారా, కక్షలు అంటే కేవలం కొట్టుకోవడాలు చంపుకోవడాలే కాదండి, హృదయంలో పెట్టుకుంటారు, అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. బై మిస్టేక్ ఎప్పుడైనా దొరికారనుకో, ఏం బ్రదర్ ఆ రోజు అయితే పెద్ద మాకు నీతులు చెప్పావు నువ్వు, మరి ఇప్పుడు నీ బిడ్డల సంగతి ఏంటి, చూసావా అంటే అతడు చెప్పిన దాన్ని నువ్వు విమర్శనాత్మకంగానే తీసుకున్నావు, కానీ నువ్వు సరిచేసుకోవడానికి తీసుకోలా. దానివల్ల నీకేమైందంటే నువ్వు కక్షలు హృదయంలో పెంచుకుంటూ ఉన్నావు. ఎవరైనా బ్రదర్ టైంకి రావచ్చు కదా ప్రార్థనకి, ఎందుకు నువ్వు టైంకి రావట్లేదు అని అంటే, వాళ్ళు ఎప్పుడు టైం మిస్ చేస్తారని ఎదురు చూస్తుంటావు నువ్వు. వాళ్ళ అవకాశం దొరికింది, వాళ్ళు లేటుకు వచ్చారనుకో, బ్రదర్ ఎదుటోళ్ళకి చెప్పడమే కాదు, ఎంత ఎంత పద్ధతిగా ఉంటుంది అంటే వీళ్ళు చెప్పేది కూడా, ఎదుటోళ్ళకి చెప్పడం కాదు బ్రదర్, మనం కూడా టైంకి రావాలి. సింపుల్ గా వేయాల్సింది వేసేశారు. అంటే ఏంది, వదలాల్సిన భారం వదిలేశారు. నీకు ఒక విషయం తెలుసా, అప్పుడు వీళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది, అప్పుడు వీళ్ళకి నెమ్మదిగా ఉంటుంది. వీళ్ళని ఎప్పుడైనా ఎవరైనా అన్నారనుకోండి అవకాశం కోసం ఎదురు, అప్పుడు దాకా వీళ్ళ హృదయం అంతా కూడా మనోవేదనగా ఉంటుంది, బాధగా ఉంటుంది, దిగులుగా ఉంటుంది. ఎప్పుడైనా సరే వాళ్ళ అవకాశం దొరికింది, టక్కన అమ్మాయి టక్కన అనేసావా, అనేసా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాకు అనుకుంటారు. ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నావా, ఉంటే సరిచేసుకో. అలాంటి స్థితిలో ఉంటే నువ్వు ఆధ్యాత్మికంగా మరుగుజ్జువే కానీ ఆధ్యాత్మికంగా నువ్వు పరిపక్వత చెందిన వాడవు కాదు. ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందిన వాడవు కాదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి సమస్యలు కొరింథీ సంఘములో తెలియకుండానే ఉన్నాయి. ఈరోజు ఇలాంటి సమస్యలు మనం అనేకమైనటువంటి సంఘంలో చూస్తున్నాం. మేము పలాని అయ్యగారులకి సంబంధించిన, మేము పలాని సంఘానికి, మేము పలాని డినామినేషన్ కి సంబంధించిన వాళ్ళం, మేమే ఎత్తబడతాం, మీరు అందరూ విడిచిపెట్టబడతారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. సో కాబట్టి ఇది సమస్య. దీనికి పౌలు వారికి సంధించినటువంటి ప్రశ్న ఏంటి? పౌలు సంధించిన ప్రశ్నలు మూడు. ఒకటి, నంబర్ వన్, క్రీస్తు విభజించబడి ఉన్నాడా? మనకు తెలుసు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, వీరు ముగ్గురు ఏకమయ్యున్నారు. వీళ్ళ ముగ్గురు ఏక తాత్పర్యము కలిగి, ఏక మనస్సు కలిగి, ఏక భావము కలిగి ఉన్నారు. వి బిలీవ్ ఇన్ ట్రినిటీ, త్రిత్వము అయ్యున్నటువంటి దేవుడు. వారిలో విభజన లేదు. తండ్రి ఎక్కువ, కుమారుడు కొంచెం తక్కువ, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొంచెం తక్కువ అన్న విభజన లేదు. కానీ ఈరోజు చాలా సందర్భాల్లో మన ట్రీట్మెంట్ అలాగే ఉంటుంది. తండ్రి ఎక్కువ, కుమారుడు కొంచెం తక్కువ, పరిశుద్ధాత్ముడు ఇంకొంచెం తక్కువ. అందుకోసమే తండ్రి అన్నప్పుడు మనం చాలా భయంతో వణుకుతో ఉంటాం, పరిశుద్ధాత్మ అన్నప్పుడు మనం చాలా చీప్ గా మాట్లాడుతున్నాం. పరిశుద్ధాత్మ వచ్చే వెళ్ళిపో, ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చేస్తున్నాడు అన్నట్లుగా మాట్లాడుతుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ చేతుల్లో మనం వాడబడాలి, కానీ పరిశుద్ధాత్మ దేవుడిని ఈరోజు మనం వాడుకుంటున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, ఒకడు ఉత్పు 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 అని ఉమ్మేస్తాడు, ఇందులో నుంచి పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు అంటాడు. ఇంకొకడు కాలు ఊపుతుంటాడు, ఇందులో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు అంటాడు. తండ్రి విషయంలో కుమారుడు విషయాలలో మాట్లాడగలరా? వాళ్ళలా మాట్లాడరు, భయం. అంటే వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు తండ్రిని ఎక్కువ పరిశుద్ధాత్మని తక్కువ చేశారు. పౌలు అంటున్నాడు, క్రీస్తు విభజించబడి ఉన్నాడా? నో, దే ఆర్ త్రీ బట్ వన్, దే ఆర్ ఈక్వల్, నో డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. క్రీస్తుల మిత్రమైన దేవుడారా, రెండో ప్రశ్న, పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డారా? నో. పౌలు మీ కొరకు బాప్తీసం ఇచ్చాడా? నో. మరి అలాంటప్పుడు మేము ఎందుకు మేము పౌలు వాళ్ళమని చెప్పుకుంటున్నారు? మీరు, నేను మీకోసం ఏం చేయలేదే, మీ కోసం నేను శ్రమపడలేదు, మీకోసం రక్తాన్ని చిందించలేదు, మీకోసం నేను బాప్తీసం ఇవ్వలేదు, మీకోసం నేను సిలువ వేయబడలేదు. నేను మీకు ఎవరిని పరిచయం చేస్తున్నాను? నేను మీకు క్రీస్తుని పరిచయం చేస్తున్నాను. మీ కొరకు చనిపోయింది క్రీస్తు, మీ కొరకు ప్రాణం పెట్టింది క్రీస్తు, మీ కొరకు రక్తాన్ని చిందించిన క్రీస్తు. కాబట్టి యూ బిలాంగ్స్ టు క్రైస్ట్ అని చెప్పుకోవాలి, కానీ యూ బిలాంగ్స్ టు పౌల్ అని చెప్పుకోకూడదు. వాస్తవానికి ఇక్కడ పౌలు సంతోషించాలి, అబ్బా ఇంతమంది, కనీసం నేను కష్టపడి ప్రయాసపడి ఈ సంఘంలో నేను పరిచయం చేసినందుకు కొద్ది మంది అన్న నా పక్షాన్ని నిలబడ్డారు అని పౌలు సంతోషించాలి. కానీ పౌలు దాన్ని బట్టి సంతోషించడం లేదు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయంలో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఈవెన్ ఒక నాయకులముగా మనం పరిచయం చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా క్రీస్తును పరిచయం చేసేవారుగా ఉండాలి. క్రీస్తుని వారు వెంబడించేటువంటి వారుగా ఉండే విధముగా ఒక నాయకులముగా మనం కూడా జాగ్రత్త పడాలి. పౌలు మీ కొరకు ప్రాణం పెట్టలేదు. చాలా సందర్భాల్లో నేను కూడా ఒకప్పుడు సంఘ కాపరిగా పరిచయం చేశాను. దాదాపు 12 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో సంఘ కాపరిగా పరిచయం చేశాను. సంఘ కాపరిగా పరిచయం చేసినప్పుడు నాకు చాలాసార్లు నాకు కూడా ఈ సమస్య ఎదురైంది. నేను వాళ్ళ కోసం దాదాపు నేను 50 కిలోమీటర్లు ప్రయాణం చేసేవాడిని. ఎన్నో టౌన్ చర్చెస్ నాకు ఆఫర్స్ ఇచ్చినా కానీ, ఎందుకంటే నేను సెనేట్ ఆఫ్ సరంపూర్ యూనివర్సిటీలో నేను బీటీహెచ్ బీడీఎంటీహెచ్ అన్ని చేశాను, ప్లస్ ఇంగ్లీష్ మీడియం. సో టౌన్ చర్చెస్ నాకు చాలా ఆఫర్ చేశాయి, బట్ అయినప్పటికీ కూడా నేను దాన్ని రిజెక్ట్ చేశాను. ఎందుకంటే టౌన్ చర్చెస్ లో చేయడానికి చాలా మంది ఉన్నారు, కానీ విలేజెస్ చర్చెస్ లో చేయడానికి ఎవరూ లేరు. కాబట్టి నేను విలేజ్ కి వెళ్తాను. బహుశా నాకు ఇక్కడ మీరు 20,000 శాలరీ ఇవ్వచ్చు, నాకు ఒక 200 రూపాయలు కానుక రావచ్చు, బట్ ఈవెందో నన్ను పిలిచిన వాడు నన్ను పోషించేవాడు, నువ్వు కాదు అన్న కాన్సెప్ట్ తో నేను 50 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుని వెళ్లి మళ్ళా తిరిగి 50 కిలోమీటర్లు, దాదాపు ప్రతి ఆదివారం ప్రతి బుధవారం 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక చిన్న ఊరికి, ఒక చిన్న సంఘానికి వెళ్లి అక్కడ పరిచయం జరిగిస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు దారి తొలగినప్పుడు నాకు మనసులో అనిపించేది, నేనేంటి వీళ్ళ కోసం ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి ఇంతగా చెమటోడ్చి ఇంత దూరం ప్రయాణం చేసి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే డబ్బులు నాకు కనీసం పెట్రోల్కి కూడా సరిపోయే కాదు. కొన్ని సందర్భాల్లో నేనే పెట్రోల్కి పెట్టుకొని నేనే ఇంత ఖర్చు పెట్టి, నా ఫ్రెండ్స్ అందరిని ఒక వైపు చూస్తుంటేనేమో వాళ్ళేమో పెద్ద పెద్ద చర్చెస్ లో వాళ్ళు 1,000 రూపాయల జీతాలు తీసుకుంటే, వాళ్ళ కార్లు వాళ్ళకి కోట్రస్లు, నాతో పాటు సరంపూర్లోకి చేసిన వాళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్ అయిపోయింటే నేను ఒక్కడినంటే నా పెట్రోలే నేను పెట్టుకుని వెళ్ళి ఇంత ఖర్చుపడి ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి చేస్తా ఉంటే వీళ్ళు ఏంటబ్బా అని అనుకుంటుండేవాడిని. అలా అనుకున్న సమయంలో ప్రభు నాతో ఒకటే ఒక్క మాట అన్నాడు. ప్రభు అన్నాడు నాతో, అజయ్, ఆఫ్టర్ ఆల్ నువ్వు చెమట చిందించావంతే, కానీ వీళ్ళ కోసం నేను రక్తం చిందించాను అని అన్నాడు. తప్పక నేను మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. అజయ్, నువ్వు ఆఫ్టర్ ఆల్ చెమట చిందించావంతే ఈ సంఘం ఇక్కడ కట్టబడ్డానికి, కానీ ఇక్కడ ఈ సంఘం కట్టబడ్డానికి నేను రక్తం చిందించాను. చెమటకి ఎక్కువ విలువ, రక్తానికి ఎక్కువ విలువ. నువ్వు 50 కిలోమీటర్లు ప్రయాణం చేసావు, కానీ నా మహిమను, నా ఘనతను, ఆధిక్యతను విడిచిపెట్టి, నేను నా సింహాసనాన్ని విడిచిపెట్టి ఇక్కడ వీళ్ళ కొరకు నేను వచ్చాను. నేను నిన్ను పని చేయమన్నాను, నువ్వు పనోడివే. నీకు పెట్రోల్కి ఇవ్వాలన్నా, నీకు జీతం ఇవ్వాలన్నా, నీ కుటుంబాన్ని పోషించాలన్నా నేనే. వాళ్ళతో నీకు సంబంధం లేదు, క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, ప్రభువా నన్ను క్షమించు, ఈ సంఘము నాది కాదు నీది, ఈ సంఘము నాది కాదు నీది. ఈ రోజు కూడా నేను నా భార్యకు చెప్తా ఉంటాను, మేము ఇక్కడ కేర్ మిషన్ అని ఒక పేరు పెట్టుకొని జస్ట్ ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఒక 2 ఎకరాల భూమిని తీసుకొని భవిష్యత్తులో ఒక మిషన్ హాస్పిటల్ కట్టాలని ప్రస్తుతానికి ఒక చిన్న తిమోతి స్కూల్ ఆఫ్ థియాలజీని స్టార్ట్ చేసాం. జరుగుతా ఉంది, వర్క్ జరుగుతా ఉంది, చేస్తా ఉన్నాం, ఏదో చిన్న చిన్న పరిచయం చేస్తా ఉన్నాం. కానీ నా భార్యకి నేను ఎప్పుడు నేను జ్ఞాపకం చేస్తుంటాను, దిస్ ల్యాండ్ నాట్ బిలాంగ్స్ టు అస్, ఇది నీకు కానీ నాకు కానీ మన బిడ్డలకు కానీ చెందింది కాదు, ఇది కేర్ మిషన్ కి. మన తర్వాత మన తదనంతరము దీంట్లో మనం ఎంత కన్స్ట్రక్షన్ చేసినా గానీ మన తదనంతరము మనం నెక్స్ట్ జనరేషన్ నాయకులను తయారు చేస్తాం, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ప్రభు మనల్ని ఇక్కడంత కాలం ఉంటాము, ఇక్కడ నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాము, ఇక్కడ నువ్వు చేసిన చాలరా నువ్వు తిరిగి ఆంధ్రప్రదేశ్కి వచ్చారంటే వెళ్ళిపోతాం. అప్పుడు ఇక్కడ నుంచి ఒక్క రూపాయి కూడా మనం తీసుకుని వెళ్ళాం మనం. దీస్ బిలాంగ్స్ టు క్రైస్ట్ అంతే, ఇది క్రీస్తు పరిచయ నిమిత్తం ఇచ్చింది. ఎందుకని ఇందులో మన రూపాయి ఒకటన్నా పెట్టాం మనం, నువ్వు నేను కష్టపడి సంపాదించి పెట్టామా? లేదు. 10 మంది విశ్వాసులు అక్కడి నుంచి కానుక పంపిస్తే ఆ కానుకను ఇక్కడ ఖర్చు పెట్టాం. సో కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేని విడలారా, మనకు ఈ అవగాహన ఈ జ్ఞానం అనేటువంటిది ఉండడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం. ఎప్పటికీ కూడా ఇది నాది అనుకోకూడదు, కానీ మనది అన్నట్లుగా మనం పనిచేయాలి. నాది అన్నట్లుగా పనిచేయాలి, కానీ నాది అని పెత్తనం చెలాయించడం కూడా అది ఎప్పటికి కూడా మనకు క్షేమకరం కాదు. సో ఇప్పుడు సంఘంలో ఈ సమస్య వచ్చింది, పౌలు కొన్ని ప్రశ్నలు వేశాడు, ఇప్పుడు ప్రశ్నలకి జవాబునిస్తున్నాడు. అంటే సమస్యకి ఇప్పుడు పరిష్కారం కూడా చూపించాలిగా. సమస్యకు పరిష్కారం ఏమిస్తున్నాడు ఆ స్టార్టింగ్ మాటల్లోనే మనం చూస్తా ఉన్నాం. సహోదరులారా, మీరందరూ ఏక భావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మను వేడుకొనుచున్నాను అని అంటున్నాడు. పరిష్కారం సమస్య ఏమని ఇచ్చాడు, విశ్వాసం గురించి వాళ్ళకి సమస్య పరిష్కారం ఇచ్చాడంటే, 1 ఏక భావము కలిగి ఉండు అని అన్నాడు. 2 ఏక మనస్సు కలిగి ఉండు అని అన్నాడు. 3 ఐక్యత కలిగి ఉండు అని అన్నాడు. 4 ఏక తాత్పర్యము కలిగి ఉండు అని అన్నాడు. మనం అపోస్తలుల కార్యముల గ్రంథం ధ్యానం చేసేటప్పుడు మనం ధ్యానం చేసుకున్నాం, ఆదిమ సంఘం ఎక్కడ అక్కడ ఎలా ఉంది, ఏక మనస్సు, ఏక భావము, ఏక తాత్పర్యము కలిగి ఉంది. ఆదిమ సంఘం లిటరల్గా ఇలాగే ఉంది, వాళ్ళందరూ ఒక మాట మీదే నిలబడ్డారు, ఒక తాత్పర్యం కలిగి ఉన్నారు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా ఏకమై ఉన్నాం క్రీస్తులో ఒక అవయవములుగా. ఎస్, ఒక్కొక్క అవయవము ఒక్కొక్క రీతిగా పనిచేస్తుంది. కొందరు ఎవాంజలిస్టులుగా పనిచేస్తారు, కొంతమంది సువార్తికులుగా పనిచేస్తారు, కొంతమంది ఒక ఆర్గనైజేషన్ ని లీడ్ చేస్తారు, ఇంకొంతమంది సంఘ కాపర్లుగా పనిచేస్తారు, కొంతమంది మిషనరీలుగా పనిచేస్తారు, కొంతమంది విశ్వాసిగా ఉంటారు, కొంతమంది ఆరాధన నడిపిస్తారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. మన పనులు వేరైనప్పటికీ కూడా, ఉదాహరణకి మన శరీరంలో ఒక్కొక్క అవయవం ఒక్కొక్క విధముగా ఉన్నప్పటికీ, ఒక అవయవం ఒక్కొక్క విధముగా పనిచేస్తున్నప్పటికీ కూడా, ఇవన్నీ కలిసికట్టుగా ఉంటేనే ఒక శరీరం అనేటువంటిది ఒక అది పరిపూర్ణమవుతుంది. ఇందులో ఏ ఒక్క అవయవం సరిగా పనిచేయకపోయినా ఇక ఈ బాడీ ఫంక్షన్ అంతా కూడా దెబ్బతింటుంది. ఈ బాడీ ఫంక్షన్ అంతా కూడా ఇక సక్రమంగా ఉండదు, క్రమముగా ఉండదు. ఎప్పుడైతే మన శరీరంలో అవయవములన్నీ కూడా దేని పని అది చేసుకుంటూ ఒకదానికొకటి సహకరించుకుంటూ వెళ్తాయో, అప్పుడు ఆ శరీరం పర్ఫెక్ట్ గా ఉంటుంది బాడీ. సో మనం అందరం కూడా డిఫరెంట్, మనందరికి ఒక్కొక్క రకాలైనటువంటి కృపావరములు ఇవ్వబడి ఉండవచ్చు. ఈ కృపావరములు కలిగిన మనం అందరం కూడా, ఉదాహరణకి SFJ అనే ఒక సంస్థలో మీరున్నారు, మీకు అందరికీ ఒకే కృపావరం ఉండకపోవచ్చు, మీరందరికి వేరువేరు కృపావరాలు ఉండవచ్చు. అయితే వేరువేరు కృపావరాలు ఉన్నప్పటికీ కూడా మనం అందరం కూడా ఎవరిని ఫాలో అవ్వాలి, బ్రెయిన్ ని ఫాలో అవ్వాలి. క్రీస్తునందు బ్రెయిన్ మనకి సందేశాలు ఇస్తా ఉంటుంది, ఇలా ఇలా ఇలా, దాని ప్రకారము మనం వెళ్ళాలి, దాని ప్రకారము మనం వెళ్ళాలి. అయితే ఇక్కడ బ్రెయిన్ క్రీస్తు ఏం కాదనలేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఉదాహరణకి ఇప్పుడు మనల్ని ముందు నడిపించే నాయకుడు ఎవరైతే ఉన్నారో, ఆ నాయకునికి ఒక దర్శనం ఉంటుంది. ఓకేనా? ఆ దర్శనాన్ని మనం కూడా ఉనికి పుచ్చుకొని ఆ దర్శనం ప్రకారం వెళ్ళామనుకోండి, అప్పుడు ఆ నాయకుడు ద్వారా ఆ దర్శనము నెరవేర్చబడుతుంది. సో నాయకుడు ఆ దర్శనాన్ని ఆయన వెనకాల వెంబడిస్తున్నటువంటి వాళ్ళకి ఆ దర్శనం కానీ లేకపోతే, అలాంటి వాళ్ళన
సంస్థలో కానీ సంఘంలో కానీ సమస్యలు అనేటువంటివి ఏర్పాటు చేయబడతాయి. నీకు ఆ దర్శనం నచ్చిందా, ఇదిగో వీళ్ళ దర్శనం ఇది, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎఫ్జే దర్శనం ఇది, వీళ్ళు ఈ దర్శనం గుండా వర్క్ చేస్తున్నారు, ఈ దర్శనం పట్ల నీకు కూడా సానుకూల స్పందన ఉందా, అప్పుడు వాళ్ళతో కలిసి వర్క్ చేయి. అప్పుడు అది ఆ సంస్థకు కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు వేరే దర్శనాన్ని పెట్టుకొని నేను ఇక్కడ వీళ్ళతో కలిసి వర్క్ చేస్తానంటే దానివల్ల డిస్టర్బెన్సెస్ జరుగుతాయి. అప్పుడు ఏమవుతుంది, నువ్వేమో ఇలా చేయాలని, వీళ్ళేమో ఇప్పుడు ఇలా చేస్తున్నారు, సారాలు ఎప్పుడు అటు చేస్తున్నారు, అటు కాకుండా ఎట్ట కూడా చేస్తే బాగుంటారు కదా, అది వాళ్ళ దర్శనం కాదు. కాబట్టి ఆయనకి ఏ దర్శనం ఉందో ఆ దర్శనానుగుణంగా మీరు కూడా వెళ్ళగలిగితే అప్పుడు ఈజీగా మనం ఫాస్ట్ గా మనం రీచ్ అవ్వచ్చు, ఈజీగా ఫాస్ట్ గా మనం దర్శనం మనం రీచ్ అవ్వచ్చు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. సో ఇక్కడ ఏక మనస్సు ఏకభావం అంటే ఎంతమంది అయితే ఆ సంస్థలో ఉన్నారో, ఎంతమంది అయితే ఆ సంఘంలో ఉన్నారో, వీళ్ళందరి మధ్యలో కూడా ఏకభావము, ఏక మనస్సు, ఐక్యత, ఏక తాత్పర్యము ఉండడం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, అదేంటి అనంటే ఈ ఐక్యతను దొంగిలించే పని, ఏకభావము ఏక మనసు లేకుండా చేసే పని ఎవరిది, అపవాదిది. ఐక్యతను కలిగించి ఏకభావము ఏక మనసును పుట్టించే పని ఎవరిది, పరిశుద్ధాత్మనిది. సో ఇప్పుడు ఒక సంస్థలో కానీ సంఘములో కానీ ఏకభావం లేదు, ఏక మనస్సు లేదు, ఐక్యత లేదు అనంటే అక్కడ ఎవరు పనిచేస్తున్నారు, అపవాది పనిచేస్తున్నాడు. మరి అప్పుడు మనం ఏం చేయాలి అంటే అక్కడే పౌలు ఒక శ్రేష్టమైన పదాన్ని ఉపయోగించాడు. ఏంటి ఆ శ్రేష్టమైన పదము చూడండి, నేను మరలా చదువుతున్నాను. సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్రయో ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చు. సో ఇక్కడ ఏమంటున్నాడు, మీరు సన్నద్ధులై ఉండవలనని క్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను అన్నాడు. సన్నద్ధులై ఉండడం, వాస్తవానికి సన్నద్ధులై ఉండుడి, ఎవరు సన్నద్ధులై ఉంటారు చెప్పండి, ఈ పదాన్ని ఎక్కడ ఉపయోగిస్తాం మనం, యుద్ధానికి వెళ్లేటువంటి వారి దగ్గర కమాన్ బీ రెడీ గెట్ రెడీ ఓకేనా. ఈ సన్నద్ధులై ఉండడం అనేటువంటి పదాన్ని ఎక్కువ శాతం మనం యుద్ధానికి వెళ్లేటువంటి వారి దగ్గర మాట్లాడతాం. ఇదిగో శత్రు రాజ్యులు, శత్రు సైన్యం వస్తా ఉంది కాబట్టి లేయండి, నిలబడండి, మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకోండి, అన్నిటిని ఆయుధాలని ధరించుకొని శత్రుతో పోరాడడానికి సిద్ధపడండి, సన్నద్ధులయ్యుండి అని మనం మాట్లాడతాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా ఐక్యత కొరకు మనం అపవాదితో ఏం చెయ్యాలి, ఒక మాటలో చెప్పాలంటే యుద్ధమే చెయ్యాలి. ఏకభావం మనం కలిగి ఉండాలంటే, ఏక మనసు మనం కలిగి ఉండాలంటే, ఐక్యతను మనం కాపాడుకోవాలంటే మనము అపవాదితో యుద్ధమే చేయాలి, యుద్ధమే చేయాలి. యుద్ధం చేయడానికి మనల్ని మనము సన్నద్ధులమై ఉండాలి, ఎల్లప్పుడూ కూడా సన్నద్ధులమై ఉండాలి. అంత ఈజీగా ఐక్యత రాదు, అంత ఈజీగా సమాధానం రాదు. అయితే క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా వాస్తవానికి లిటరల్ గా యుద్ధం అంటే ఏం చేయాలి, ఫైట్ చేయాలి. దేంతో, కత్తితో ఫైట్ చేయాలి, కత్తితో ఫైట్ చేయాలి. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక యుద్ధంలో మనం దేంతో ఫైట్ చేయాలి తెలుసా, వాక్యంతో ఫైట్ చేయాలి, కత్తితో కాదు వాక్యంతో ఫైట్ చేయాలి. ఐక్యతను కాపాడుకోవాలంటే నువ్వు వాక్యంతో అపవాదితో ఫైట్ చేయాలి. అంటే ముందు నువ్వు వాక్యాన్ని ఎక్కువగా చదవాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యానికి నువ్వు లోబడాలి, వాక్యాన్ని నీ జీవితానికి అన్వయించుకోవాలి. అప్పుడు నీకు అర్థమవుతుంది వాక్యము ఐక్యతకు ఎంత ప్రాధాన్యతనిస్తుందో. అప్పుడు అర్థం చేసుకుంటే దాని ప్రకారం నువ్వేం చేస్తావు, ఇప్పుడు అవసరమైతే ఐక్యతను కాపాడుకోవడం కోసం నువ్వే ఒక స్టెప్ డౌన్ అవుతావు, నువ్వే ఒక స్టెప్ డౌన్ అవుతావు. నేను అప్పుడప్పుడు ఫ్యామిలీ రిట్రీట్స్ లో మాట్లాడుతుంటాను, భార్యాభర్తల సెమినార్స్ లో నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఇప్పుడు ఈ ప్రశ్న అడుగుతాను, భార్యాభర్తకి ఇద్దరికి మధ్యలో సమస్య వచ్చింది అనుకోండి, ఇద్దరికి గొడవ వచ్చింది, అమ్మ ముందు ఎవరు తగ్గాలి అని అంటాను. అప్పుడు పురుషులు ఏమంటారంటే వాళ్ళే తగ్గాలి సార్, మనం ఎందుకు తగ్గాలి,
కష్టపడేది మనము, సంపాదించేది మనము, వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు అని అంటారు. స్త్రీలను అడుగుతాను, అమ్మ మీరేమంటారు, మీ భావం ఏంటి? అప్పుడు వాళ్ళు నాకేం చెప్తారంటే, ఏ సార్ ప్రతిసారి మేమే ఎందుకు తగ్గాలి, ప్రతిసారి మేమే ఎందుకు తగ్గాలి సార్, ఏం వాళ్ళు తగ్గకూడదా, ఏం మేమాత్రం చదువుకోలేదు, కొంతమంది చదువుకోలేదు, మేమాత్రం చదువుకోలేదా, మేము కూడా సంపాదించడం లేదా, వాళ్ళు బయట అంత పని చేస్తున్నారు, మేము కూడా ఇంట్లో అంత పని చేయడం లేదా, మేమెందుకు తగ్గాలి ప్రతిసారి, ఏం వాళ్ళు కూడా ఒకసారి తగ్గమని చెప్పండి అని వాళ్ళు అంటారు. ఇప్పుడు ఏమని జవాబు ఇవ్వాలి? వాళ్ళేమో స్త్రీలు తగ్గాలి, భార్యలే తగ్గాలంటున్నారు, వీళ్ళేమో పురుషులు భర్తలే తగ్గాలంటున్నారు. అప్పుడు నేను వాళ్ళతో ఒక మాట చెప్పేవాడిని, నేను ఏమని జవాబు చెప్పాను అంటే, అమ్మ ఎవరైతే, నెంబర్ వన్, ఎవరైతే క్రీస్తుని ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళు తగ్గండి చాలు. భర్త తగ్గాల్సిన అవసరం లేదు, భార్య కూడా తగ్గాల్సిన అవసరం లేదు, బట్ మీ ఇద్దరిలో ఎవరు మేము క్రీస్తుని ఎక్కువగా ప్రేమిస్తున్నాం అని మీరు అనుకుంటారో. పెళ్ళో మనం అంటాం కదా, మొదట ఎవరు ఎక్కువ ఇష్టపడితే వాళ్ళు పూలమాలయ్యండి అన్నప్పుడు టక్కన ఎవరో ఒకరు లేస్తా ఉంటారు, అలా అలాగనమాట. పూలమాల వేయడానికి మనం సిద్ధమే, కానీ క్రీస్తుని ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తున్నారో వాళ్ళే ముందు ఒక స్టెప్ డౌన్ అంటే అవ్వండి అంటే మాత్రం అక్కడి నుంచి వెంటనే జవాబు రాదు, అందరు తలలు దించుకొని ఉంటారు. అంటే క్రీస్తుని ఎక్కువ ప్రేమిస్తున్నారని చెప్పడానికి ఇష్టమే, కానీ దానికోసం తగ్గడం అంటే ఇష్టం లేదు, అది చాలా కష్టమైనటువంటి పని. కానీ నువ్వు తగ్గకుండా, ఒక స్టెప్ డౌన్ వేయకుండా, నువ్వు ఒక అడుగు వెనక్కి వేయకుండా నేను క్రీస్తుని ప్రేమిస్తున్నానంటే కుదరదు కదా. కాబట్టి వాళ్ళకి అప్పుడే అదే చెప్పాను, నేను ఎవరైతే నేను క్రీస్తుని ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనుకుంటారో అది మీరే డిసిషన్ తీసుకోండి. నువ్వు ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావా సహోదరుడా నీ భార్య కంటే, అయితే నువ్వే ఒక స్టెప్ డౌన్ అవ్వు. ఇక్కడ ఒక స్టెప్ డౌన్ అవ్వడం వలన నువ్వు ఓడిపోయినట్ల లెక్క కాదు, నువ్వు క్రీస్తుని ఎక్కువ గణపరిచావన లెక్క అది. స్త్రీ ఒకవేళ భార్య, అమ్మ నువ్వు ఒకవేళ తగ్గాల్సి వచ్చిందా, నువ్వు తగ్గావంటే దాని అర్థం ఓడిపోయావనా కాదు, నువ్వు క్రీస్తు మాటలకి ఎక్కువ గౌరవనిచ్చావు, ఎక్కువ విలువనిచ్చావని దాని అర్థం. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా, యుద్ధం చేయడం లాంటిదే నన్ను అడిగితే. ఎందుకంటే ఇక్కడ మన అహాన్ని చంపుకోవాలి, అక్కడ యుద్ధంలోకి వెళ్తే లిటరల్ గా మన అవయవాలు కోల్పోతాం, బహుశా అక్కడ ఒకసారి మన ప్రాణాలు కోల్పోతాం. కానీ ఇక్కడ ఈ యుద్ధంలో మన అహాన్ని కోల్పోవలసి వస్తుంది, మన కోపాన్ని కోల్పోవలసి వస్తుంది, మనం స్టెప్ కంప్లీట్ గా డౌన్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, యుద్ధం చేయడానికి సన్నద్ధులైనడి. రెండో జవాబు ఏంటి అంటే, ఎవరైతే క్రీస్తుని ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరైతే క్రీస్తుని ఎక్కువగా గౌరవిస్తారో వాళ్ళే ఒక స్టెప్ డౌన్ ఉండన్నాను కదా. ఇక్కడ ఇంకోటి కూడా మనం ప్రశ్న, ఇంకోటి కూడా మనం జవాబు మాట్లాడుకోవచ్చు, అదేంటంటే ఎవరైతే బంధం నిలబడాలని కోరుకుంటారో వాళ్ళే ఒక స్టెప్ డౌన్ అవ్వండి. కొంతమందికి అలా ఉండదు, చాలా మూర్ఖంగా ఉంటారు. ఎవరైతే బంధం నిలబడాలని కోరుకుంటున్నారో వాళ్ళే ఒక స్టెప్ డౌన్ అవ్వండి. నువ్వు బంధం నిలబడాలని కోరుకుంటున్నావంటే యు ఆర్ ద గ్రేట్, నువ్వు గొప్పదానివి. నువ్వు తగ్గావంటే అతన్ని ఎదిరించలేక కాదు, ఆమెతో పోరాడలేక కాదు, ఎదురు మాట మాట్లాడలేక కాదు, కానీ నువ్వు బంధానికి ఎక్కువ విలువనిచ్చావు కాబట్టి, సో యు ఆర్ ఎ గ్రేట్. అక్కడ రోషంగా నిలబడిన వాళ్ళు గొప్ప కాదు, ఒక స్టెప్ డౌన్ అయిన వాళ్ళు గొప్ప, ఎందుకంటే నువ్వు క్రీస్తుకు విలువనిచ్చావు, నువ్వు బంధానికి విలువనిచ్చావు. ఇంకొక విషయం తెలుసా, ఇంకొకటి విషయం ఏంటంటే, ఎవరైతే సమాధానంగా ఉండాలని కోరుకుంటారో వాళ్ళే ఒక స్టెప్ డౌన్ అవ్వండి. ఎవరైతే నెమ్మదిగా ఉండాలనుకుంటారో వాళ్ళే ఒక స్టెప్ డౌన్ అవ్వండి. ఎవరైతే ఆరోగ్యంగా ఉండాలనుకుంటారో వాళ్ళే ఒక స్టెప్ డౌన్ అండి. ఎందుకంటే ఒక స్టెప్ డౌన్ అయ్యే విషయంలో ఇవన్నీ లింక్ అయి ఉన్నాయి. నువ్వు స్టెప్ డౌన్ కాకుండా నువ్వు రోషంగా ఉన్నావు అంటే, ఆ వ్యక్తి కూడా రోషంగా ఉన్నాడంటే బంధాలు తెగిపోతాయి, అనవసరంగా చిన్నదానికి ఎక్కడికో వెళ్ళిపోతాయి, మాట పెరిగితే. నేను చిన్నప్పుడు గూడూరు పట్టణంలో ఒక ఆయన భార్య ఆమ్లెట్ వేసేవలేదని ఆత్మహత్య చేసుకున్నాడని పేపర్లో వచ్చింది. ఇది పైకి చూడడానికి భార్య ఆమ్లెట్ వేసేవలేదని అనడానికే, కానీ ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఎన్ని మాటలు జరుగుంటాయి, అవన్నీ వాడు పేపర్లో వాడు రాయడలేండి. ఎన్ని మాటలు జరుగుంటాయి, ఈ మాటలు ఎలా ఉంటాయంటే, ఎవరికి వాళ్ళు నేను తగ్గకూడదు, నేను తగ్గకూడదని నువ్వెంత అంటే నువ్వెంత అంటే అంతవరకు వెళ్ళుంటే, ఆ మాటలకు అతడు మనస్తాపం చెంది అతడు ఆత్మ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ తర్వాత ఈమె కూర్చొని లబోదిబోబను కొట్టుకొని ఏడిస్తే ఏం ప్రయోజనం, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కలిసి ఉన్న వాళ్ళు సంతోషంగా ఒక అద్భుతంగా ఒక ఐక్యంగా కుటుంబం కలిగినటువంటి వాళ్ళు, అపవాది వేసినటువంటి తంత్రాన్ని ఐడెంటిఫై చేయలేక మాటామాట పెంచుకొని పెద్ద చేసుకొని చేతులుగా లేక ఆకులు కాల్చుకుంటే ఏం ప్రయోజనం అన్నట్లు ఇప్పుడు కూర్చొని ఏడిస్తే ఏం ప్రయోజనం? నువ్వు బంధానికి ఎక్కువ విలువనిచ్చావా? నువ్వే ఒక స్టెప్ డౌన్ అవు. క్రీస్తుని ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వే ఒక స్టెప్ డౌన్ అవు. ఇంకోటి ఇందాక చెప్పాను, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే కూడా ఎందుకు ఆరోగ్యానికి దీనికి ఏంటి సంబంధం? అంటే నీ మనసులో ఈ కక్షలు, నీ మనసులో ఈ కలహములు, నీ మనసులో ఈ వ్యతిరేక భావన ఉన్నంత కాలం నీకు తెలియకుండానే నీ హృదయంలో అసమాధానం చచ్చిపోతుంది, నెమ్మది చచ్చిపోతుంది. కక్షలు, ఈర్ష్యలు ఎప్పుడు కూడా ఒక మనిషిని కుళ్ళిపోయేటట్లు చేస్తాయి. కాబట్టి వాటన్నిటిని విడిచిపెట్టడం నీకు శ్రేయస్కరం, సంఘానికి కూడా అదే శ్రేయస్కరం. అదే ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మీరు సన్నద్ధులయ్యుండు. దేనికోసమంటే అవసరమైతే వీటన్నిటిని కాపాడుకోవడం కోసం మీరు పోరాటమే చేయవలసి వస్తుంది, యుద్ధమే చేయవలసి వస్తుంది, యుద్ధమే చేయవలసి వస్తుంది. నేను ముగిస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. క్లయో ఇంటి వారి వలన వచ్చినటువంటి సమస్యలను గురించి పౌలు మాట్లాడుతూ వారికి జవాబునివ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఈరోజు మన ఇంటిలో కూడా, మన సంఘంలో కూడా, సమాజంలో కానీ సంస్థలో కానీ ఇలాంటి కలహములు పుట్టించేటువంటి కలహ ప్రియులుంటే వారిని బట్టి జాగ్రత్త పడదాం. ఒకవేళ అలాంటి కలహ ప్రియులుంటే మిమ్మల్ని మీరు సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనము క్రీస్తుకు సంబంధించిన వారము, ఎందుకంటే క్రీస్తు మాత్రమే మన కొరకు శ్రమ పడింది, రక్తాన్ని చిందించింది, సమస్తమును విడిచిపెట్టి వచ్చింది. అయితే ఇక్కడ ఒక చిన్న మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఒకరు నేను పౌలు వాడిని అన్నాడు, బాగుంది. ఇంకొకరు నేను కేఫా వాడిని అన్నాడు, ఇంకొకటి అపోల్లో వాడిని అన్నాడు, ఇప్పుడు ఇంకొకటి క్రీస్తు వాడని అన్నాడు. ఇప్పుడు వీళ్ళ నలుగురిలో ఎవరు రైట్ చెప్పండి? సహజంగా మనం ఏమనుకుంటాం, నేను క్రీస్తు వాడిని అని చెప్పుకున్నవాడు రైట్ అని మనం అనుకుంటాం. అది రైటే, నేను కాదన్ను. అయితే నేను క్రీస్తు వాడిని అని చెప్పుకొనిచ్చున్నటువంటి వీడు వీళ్ళ ముగ్గురిని కూడా తక్కువ చేసి, తక్కువ భావనతో చూసి, చీప్గా చూశాడు అనుకోండి, అది కూడా ఇతని ఆధ్యాత్మిక పరిపక్వతకు నష్టం కలిగిస్తుంది. ఆలోచించండి. ఇప్పుడు నేను క్రీస్తు వాడనని చెప్పుకున్నటువంటి ఈ వ్యక్తి వాళ్ళ ముగ్గురిని విమర్శించే విధముగా ఉండకూడదు, వాళ్ళ ముగ్గురిని తక్కువ చేసి చూసే విధంగా కూడదు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు వినాశనం అయ్యే పరిస్థితిలో ఉన్నారు. ఒక ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందినటువంటి వ్యక్తి, నేను క్రీస్తు వాడను అని చెప్పుకున్నటువంటి వ్యక్తి వినాశనం అయిపోతున్న వాడిని గురించి విమర్శన చేయడు కానీ విజ్ఞాపన చేస్తాడు. సో నేను క్రీస్తు వాడను అని చెప్పుకున్నటువంటి ఈ వ్యక్తి ఎప్పుడు కూడా వాళ్ళందరికంటే ఇప్పుడు నేనే గ్రేట్ అని అనుకోవడం కూడా ప్రమాదకరమే. ఇప్పుడు నేనే గ్రేట్ అనుకోకూడదు, నేనొక్కడే రైట్ డాక్టర్ లో నేనే రైట్ లో ఉన్నాను అనుకోకూడదు. కానీ వాళ్ళ ముగ్గురు నిమిత్తము బాధతో, కన్నీటితో ప్రార్థన చేసే స్థితిలో ఉండగలగాలి. ప్రభా, వాళ్ళ ముగ్గురు కూడా దారి తొలగి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ముగ్గురు కూడా సరైన మార్గంలోనికి వచ్చినట్లుగా, మేము ఐక్యత కలిగి ఉండినట్లుగా, ఈ సంఘంలో ఐక్యతను కాపాడుకునే విధంగా ఉండినట్లు సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేసే స్థితిలో ఉంటే అప్పుడు ఇతను ఆధ్యాత్మిక పరిపక్వత కలిగినట్టు. అలా కాకుండా వాళ్ళని విమర్శిస్తూ వాళ్ళందరూ అంతే, వాళ్ళు దారి తెలిపారు, నేనొక్కడనే రైట్, నేనే పర్ఫెక్ట్గా ఉన్నాను అని అనుకున్నాడు అనుకోండి, ఇతరు కూడా ఆధ్యాత్మిక పరిపక్వత విషయంలో మరగుజ్జులాగే ఉన్నట్లు లెక్క. కాబట్టి ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో పరిశీలన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనవినికిళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తిరిగి సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.